அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்ரிஷ்டவபுர்தராப்யாம் நகேந்திரகன்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கரபார்வதீப்யாம். ஓம் நமசிவாயை ச நமசிவாய. ஓம் நமசிவாயை ச நமசிவாய. ஓம் நமசிவாயை ச நமசிவாய. ஈஸ்வரடு சங்கல்பசித்தி காரகுடு. ஒரு வக்தி தன மனசுல ஏமனுக்குண்டே தானினே பிரசாதிஸ்தாடு. சிவுடு அந்தங்கா லேடு அனு எவரன்னு அனுக்குண்டே அந்தங்கா லேகுண்டானே தரிசனமிஸ்தாடு. சிவுடுண்டேனே சுந்தருடு ஆயன சப்தமே சிவசப்தந்தோ பிரசித்திக்கெக்கினவாடு. சிவமு அண்டே சுந்தரம் மங்களம் அனே பாவன கலிகின வாழ்க்கி பரம மங்களாக்காருடே தரிசனமிஸ்தாடு. ஈ விதங்க ஆயன தன யொக்க சங்கல்பான் அனுசரிச்சி ஜீவுலுக்கு தரிசனமிஸ்தாடு. இது தெரியன வாழ் அனுக்குண்டாரு எல்லப்படும் ஒகே உதேசியத்தோ சிவுடுட்டே சமசானவாசி அந்தங்க உண்டாடு அட்டு பேக்கராக்காருடிக வர்ணிச்சி தத்வாரா பிரஷ்டுல அப்போ உண்டாரு. சிவுடு கல்பவ்ஷம் வண்டிவாடு. மேனாதேவி சனத்குமாருடி யொக்க சாபம் வல்ல பூமி மீத மல்லி புட்டடம் வல்ல பித்ருதேவதல கூத்துரைனப்பட்டிக்கீ கஷ்டால் அனுபவிச்சடம் கொஞ்சம் இப்பந்தல் அனுபவிச்சவலசினட்டுவண்டி அவசரம் உண்டடம் வல்ல ஆவிட மனசுல சிவுடு மீத சம்பூர்ணமான பக்தி ஏற்படலேது. ஈ சம்பூர்ணமான பக்தி ஏற்படனந்தகாலம் சிவுடி பரீட்சக்கு குரு அவக தப்பது. குருவுல மீத பகவந்துடி மீத மனக்கு எந்த எக்கு பக்தி பெருகித்தே மனக்கு அந்த தொந்தரகா ஆயன யொக்க அனுகிரகம் கலுகுதுந்தி. மன்னி அனுகிரகிச்சே தைவாண்ணே அனுமானிஸ்தே ஆ தைவம் ஏன் செபித்தே இது செய்யவலசின வாழ்ன செய்யக்குண்டா வெகில வேஷாலு இஸ்தே பிரஷ்டுனு அவுதாம் கதா. மேனாதேவி சேசிந்ததே அந்தவல்லே மேனாதேவினி ஈஸ்வரடு பரீட்சிச்சாடு. பரீட்சிச்சுக்குண்டா பிரதிவாணி நெத்திக்கெக்கிச்சுக்கோடு கதா பகவந்துடு. அலா நெத்திக்கெக்கிச்சுக்கிட்டே மனந்தரம் இக்கட வெகில வேஷாலு வேசி மகாபாபாலு சேசி க்ஷணம்லோ முக்தி பொந்துதாம். அந்தவல்ல பகவந்துடு உத்தமஸ்தாயி இவ்வாலே சாலா பரீட்சலுக்கு குறி சேஸ்தாடு. பங்காரம் கொலிவிலோ பாகா கால்ச்சபடி சுத்தி தெப்பலு தினி 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 ஆ தர்வாத மன சேத்திக்கு உங்கரங்கானோ மெடலோ கொலுசுகானோ நடுவுக்கு வட்டானங்கானோ தயாரவுதுந்தி. ஆபரணம் அவ்வாலே சுவர்ணமுனுக்கு கூட அக்னி பரீட்ச சுத்தி தெப்பலு அவசரம். ஜீவுல மந்திரம் శుద్ధము లేని బంగారం వంటి వాడు అండి. దానికి మనందరం కూడా పుట్టు బంగారం లాంటి వాడు, గనిలో నుంచి బయటకు వచ్చిన బంగారం లాంటి వాడు. ఈ బంగారాన్ని భగవంతుడు అనేక విధాలైన పరీక్షలకు గురి చేస్తాడు. ఈ మాత్రం పరీక్షలు తట్టుకోలేకపోతే ఇంక నీకు ముక్తిలో వస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ ఈ పరీక్షలు ఎదుర్కోక తప్పదండోయ్. ఉద్యోగం కావాలంటే వాడు గ్యారంటీగా టెస్ట్ రాయాలి, అందులో ఉత్తీర్ణుడు అవ్వాలి. నాకు ఉద్యోగం అక్కర్లేదని ఇంట్లో కూర్చున్నవాడికి పరీక్ష ఉండదు, కానీ ఉద్యోగం కావాలంటే పరీక్ష కావాలి. ఒక గొప్ప పదవి రావాలంటే దానికి ఎన్నో కష్టాలు పడాలి. ఈ బోడి ఉద్యోగాలకి ఎన్ని టెస్టులు ఉంటే, ఒక అర మార్కు తేడాలో ఉద్యోగం కోల్పోతే మరి ఈశ్వర పరీక్షకి ఎన్ని మార్కులు రావాలో ఆలోచించండి. పోనీ నాకు ఏ ఉద్యోగం వద్దనుకుంటే ఎంతకాలం బతుకుతావు? ఇంట్లో ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నిలబడదు, ఇంట్లో చివాట్లు. చివాట్లే కాక పెళ్ళి అవ్వదు ఈ రోజుల్లో. అయితే ఈ రోజుల్లో నేనేమీ చేయనని కూర్చుంటే తల్లి తండ్రి కూడా చెడమడా తిడతారు. ఈ తౌరు బాగుడు ఎప్పుడు అడుగుతాడు, ఇది తరుగుతాడు, వీడికి ఒక నిలకడ లేదు, ఏ ఉద్యోగంలో ఏమడ్డో, ఓ పని చెయ్యడు అని తిడతారు. అలాంటి వాడిని చూసి ఏ తల్లి అయినా పిల్లలు ఇస్తుందా, ఇవ్వదు, వీడి మొహానికి ఏముందండి అంటుంది. ఇన్ని ఇబ్బందులు చిన్న ఉద్యోగం లేకపోతేనే వస్తున్నాయి. ఇంకా సద్యోగం లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయి? సద్యోగం లేకపోతే భగవద్యోగం ముక్తియోగం వల్ల వస్తుంది. సద్యోగం వల్లే ముక్తియోగం వస్తుంది. అందువల్ల ముక్తియోగం ఇచ్చే ముందు ఈశ్వరుడు చాలా కఠిన పరీక్షలకి గురి చేస్తాడు. ఆ పరీక్షల్లోంచి బయటపడ్డమే సాధనము. ఎక్కడో కొద్ది మందికి అదృష్టవంతులకి గురువుగారి అనుగ్రహం ఉంటుంది. అంటే గురువుగారికి దగ్గరగా ఉండగలిగితే మాత్రం వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఆయన పాదధూళిని ఎత్తి మీద పడితే ఈ జన్మలో ముక్తి వస్తుంది అన్నారు మేనాదేవి. అటువంటి గురువుని నారదుడు కూడా ఒక పోటు పొడిచింది, దిక్కుమాల సంబంధం తెచ్చేవారి, ఎవరి మాట వినలేదు. చివరికి విష్ణువు, బ్రహ్మ నువ్వు పిచ్చిదానిలో ఉన్నావు, ఆ ఎదురుగుండా ఉన్నవాడు సర్వేశ్వరుడు మహాసుందరుడు, ఆయన పేరే సుందరేశ్వరుడు, ఆ పరమాత్ముణ్ణి నువ్వు గుర్తించాలంటే మేము చెప్పినట్టు చెయ్యి అని రెండు చేతులు జోడించి ఎడమ వైపున పెట్టుకో, భక్తితో కళ్ళు మూసుకో, శివుడు మహాత్ముడిని గ్రహించు, ఓం నమశివాయ అనుకుంటూ ఆయన యొక్క ప్రణవ పంచాక్షరి ప్రసాద పంచాక్షరి మంత్ర జపం చెయ్యి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడనగానే ఆవిడ, ఈసారైనా నేను చేసేటటువంటి ప్రార్థనమును ఈశ్వరుడు అంగీకరిస్తాడా, అప్పుడు నాకు శివుడు యొక్క అసలు రూపం కనపడుతుందా, లేక మళ్ళీ ఇది కూడా ఏదైనా మాయ కుట్ర అన్నది. ఇక కుట్ర అంటే మాత్రం నిన్ను ఈ కుట్రలోంచి బయటికి రాలేము, ఈ కష్టంలో నుంచి బయటికి తీసుకురాలేము. ఇప్పుడు నీకు గురువాక్యమే కర్తవ్యం. గురువాక్యంతో కర్తవ్యం నిషిద్ధమపిచ నిషిద్ధమైన పనైనా గురువుగారు చెప్తే చెయ్యాలి. కాబట్టి మారు మాట్లాడకుండా మేము చెప్పినట్టు చెయ్యి, లేదా ఇక మేము వదిలేసి నిన్ను మా దారిని మేము పోతాం. జరిగేది ఎలాగో జరుగుతుంది. యద్భావి భవితవ్యం, భవిష్యత్తులో ఏం జరగాలో జరిగి తీరుతుంది, దాన్ని నువ్వు ఆపలేము మేము ఆపలేము అనగానే ఆవిడ వాళ్ళు చెప్పిన మాట విని కళ్ళు మూసుకుని ఎడం వైపుకి రెండు చేతులు జోడించి భక్తితో నేను పొరపాటు చేస్తున్నానేమో, నన్ను క్షమించు మహేశ్వర, నాకు నీ అసలైన రూపాన్ని చూపించు, నీ దివ్య రూపాన్ని, స్వతసిద్ధమైనటువంటి సౌందర్య రూపాన్ని నాకు దర్శనం చేయించు, నన్ను అనుగ్రహించు అని గట్టిగా కళ్ళు మూసుకుంది. అలా కళ్ళు మూసుకుని ఓం నమశివాయ అంటూ ఉండగానే నారదుడు, ఇక ఈవిడ కళ్ళు తెరవట్లా అందుకని కళ్ళు తెరవమన్నాడు. ఈవిడికి భయంగా ఉందిటండి, కళ్ళు తెరిస్తే అవుతుందనని. అందుకని లోపల లోపల భయపడుతూ శివశివ శివశివ అనుకుని కళ్ళు తెరవలేకుండా ఉంటే, మేనే పశ్య విశాలాక్షి శివరూపమనుత్తమం కృత శివేన తేనైవ సుకృప కరుణాత్మన. ఓ మేన విశాలాక్షి, ఇందులో వ్యంగ్యం, విశాలమైన కళ్ళు కలిగిందానా అంటే నీకు సంకుచిత దృష్టి, పేరుకి ఇంతంత కళ్ళు ఉన్నాయి. ఎందుకు కళ్ళు? ఆ కళ్ళు కప్పకి ఉంటాయి పైకి పొడుచుకొచ్చి, నీకు ఉన్నాయి కళ్ళు. ఈ కళ్ళతో ఈశ్వరుణ్ణి చూడలేకపోయావు, శివుణ్ణే చూడలేకపోయినప్పుడు, శివుడి తత్వం సరిగ్గా తెలియనప్పుడు కళ్ళు ఎలా ఉంటే ఉపయోగమో అని అంతరార్థం అనమాట. ఒక్కోసారి వ్యంగ్యం చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ఆయనకి మృత్యుంజయ అని పేరెట్టారట. వాడి పేరు మృత్యుంజయుడు, వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే పని చేయడానికి రోజు ఒక అమ్మాయి వచ్చేది పాపం చింకి గొడ్డలతో మా ఇంటికి, ఆవిడకి మహాలక్ష్మి అని పేరెట్టారు. ఇంకా నేను చాలా విచిత్రమైన స్నేహితులు చూశాను. నా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, వాడి పేరు భీమసేన్. వాడు చావడానికి సిద్ధంగా ఇలాగా బక్క చిక్కిపోయి ఉండేవాడు. అందువల్ల వాడికి అంతకంటే హాస్యంగా ఇంకేదైనా పేరు పెట్టచ్చు కానీ అలాగే మనిషి పేరుకి దానికి ఏమి సంబంధం ఉండదన్నమాట. ఒక ఆయనకి యోగి అని పేరు పెట్టారు. ఆ రామరామ వాడు యోగి కాదు, ఉట్టి భోగి. జీవితంలో ఎప్పుడు యోగాభ్యాసమే ఎరగనటువంటి వాడు అనమాట. ఇవన్నీ కర్మలు. అలాగే ఇప్పుడు విశాలాక్షి అండం ద్వారా ఒక పెద్ద వ్యంగ్యం. నిజంగా విశాలమైన కళ్ళు కలిగిన వాళ్ళు అంటే అర్థమేమిటి? ఎంతంత కళ్ళు ఉన్నవాళ్ళని కాదు, విశాలమైన కళ్ళు కలిగిన వాళ్ళు సంకుచిత దృష్టితో ఉండరు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తారు, అంతటా మంచిగా చూస్తారు. అమ్మవారి యొక్క శక్తిని, అయ్యవారి శక్తిని కనిపెట్టిన వాడిని విశాలాక్షి, విశాలాక్షుడు అంటారు. ఈవిడికి శివుడి యొక్క తత్వం తెలియటం లేదు గనక ఈ నారదుడు సద్గురువు ఓ విశాలాక్షి అని పిలిచి శివుడి రూపం చూడు, కరుణామూర్తి అయిన శివుడు ఇప్పుడు తన దివ్య మంగళ రూపంతో మనకు ఎదురుగుండా దర్శనమిస్తున్నాడు, కళ్ళు తెరిచి చూడు అనగానే ఒక్కసారి ఆవిడ కళ్ళు తెరిచింది. చూద్దాం ఏమైతే ఇది అవుతుందని. విస్మిత శైలకామిని హిమవంతుని పత్ని ఆశ్చర్యపోయింది. హిమవంతుని పత్ని అని ఎందుకన్నాడు తెలుసా? హిమవంతుడు కదలకుండా ఉండే కొండ. ఆవిడ కూడా ఎదురుగుండా ఉన్న రూపాన్ని చూసి ఒక్క క్షణం స్తంభించిపోయింది, కొండలాగా అలాగా బండలా నిలబడిపోయింది. కారణం, ఈసారి ఈశ్వరుడి యొక్క అసలైన శసలైన దివ్యమంగళ విగ్రహాన్ని చూడగలిగింది. దదర్శ శివరూపం తత్పరమానందదాయకం కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సౌందర్యం విచిత్ర వసనంచాత్ర నానాభూషణ భూషితం సుప్రసన్నం సుహాసంచ సులావణ్యం మనోహరం గౌరాభం ద్యుతి సంవ్యక్తం చంద్రరేఖ విభూషితం. ఈసారి ఈశ్వరుడు పరమానందకరమైన రూపం చూపించాడు. ఎవరైనా ఆ రూపాన్ని చూస్తే ఇక జీవితంలో మరొక రూపాన్ని చూడరు. ఆ అందము, ఆ చందము మరొక చోట ఉండవంటే ఉండవు. ఎందుకంటే ఆ మహాత్ముని రూపం అలౌకికమైనది, కంటికి కనబడనటువంటిది, ఏ ప్రాంతంలోనూ దర్శనమివ్వనిది. అటువంటి రూపం చూపించాడు. కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు, చంద్రభగవానుడిలా చల్లని చూపులు చూస్తున్నాడు. అవయవాలన్నిట్లో ప్రతి అవయవంలోనూ అందమున్నది. కొంతమందికి ఎక్కడో చోట లోపం పెడతాడు దేవుడు, అంత బాగుంటుంది. కాలివేళ్లలో ఒక వేలు ఎక్కువ తక్కువ, ఎగుడు దిగుడు విచిత్రంగా ఉంటాయి కొందరికి. ఒక్కొక్కడు అందంగా ఉంటాడు, దిక్కుమాలిన ముక్కెంత పొడుగు బయటకు వస్తుంది. ఒక్కొక్కడికి అంతా బాగున్నాక పొట్టు వచ్చేస్తుంది. ఒక్కొక్కడు పొట్టిగా ఉంటాడు, ఎంత అందంగా ఉంటే పొట్టిగా ఉన్నవాడి దగ్గర అందం ఉండదు మళ్ళీ. ఇలా ఏదో ఒక లోపం ఈ సృష్టిలో ఉంటుందిట. కానీ ఈ ఎదురుగుండా ఉన్న పరమాత్మ ఒక దివ్య రూపం ధరించాడు కదా. రూపం లేనివాడు రూపం ధరిస్తే ఆ రూపంలో ఏ వంక పెట్టాలో ఎవరికీ తెలియటం లేదు. కాలి గోరు, చెవి యొక్క డప్ప, ముక్కు, ఇక తల మీద వెండ్రుకలు, దంతములు ఇవన్నీ తీర్చిదిద్దినట్లున్నాయి. ఇంకా ఇంత విచిత్రమైన, ఇంత ఆనందకరమైన, ఎంత మంగళకరమైన సౌందర్యం మరెక్కడా ఉండదు. ప్రతి అవయవంలోనూ ఆభరణాలు ధరించాడు. భుజకీర్తులు, చేతికి కంకణాలు, నడుముకి వడ్డాణం, కాళ్ళకి గండపిండేరం, శిరస్సున కిరీటాలు, చెవులకు కుండలాలు, ఇలా ప్రతి అవయవంలో ఒక్కొక్క ఆభరణం ధరించి ఉన్నాడు ఆయన. ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది, నవ్వుతూ ఉన్నాడు ఆయన. ఎప్పుడు చిరునవ్వే అందమన్నారు. ముఖం ఎప్పుడు బిగుసు పెట్టుకోకూడదండి. కొంతమంది ముఖాలు చూస్తారు, ఆ ముఖం చూస్తే పాపన్నారు, బిగుసుకుపోయి కాలిపోయిన కట్టెలా కొరకంచులా ఉన్న ముఖములు భయంకర పిశాచ ముఖాలు. మానవులకి ఆనందం తెచ్చిపెట్టేది, మోక్షం ఇచ్చేది చిరునవ్వు. అందువల్ల ముఖంలో ఎప్పుడు కూడా ప్రసన్నత్వం, హాసం ఉండాలి. మరీ వికటాట్టహాసం ఉన్నా కష్టం, అసలు నవ్వు లేకపోయినా కష్టం. అందుకని చిరునవ్వు, చిన్న నవ్వు ఉండాలి. ఆ నవ్వే అందం కొందరికి. అటువంటి నవ్వుతో ఉన్నాడు ఆయన. శరీరం అంతా ధగధగా ఉప్పు మీద ఎండపడితే ఎలా వెలిగిపోతుందో అలా వెలిగిపోతుంది. దానికి లావణ్యం అని పేరు అన్నమాట. లవణస్య భావ లావణ్యం. లవణం అంటే ఉప్పు. కొన్ని చోట్ల చూసారా తెల్లని ఉప్పు కణికలు, ఇంతంత రాళ్ళు ఉన్న ఉప్పులు ఎండబెడతారు. అసలు రాళ్ళు ఉప్పులు తప్ప మెత్తన ఉప్పు వాడకండి సుమా. మెత్తన ఉప్పుల్లో అంత కెమికల్స్ అట. అవి వాడడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు చాలామందికి తెలియట్లేదు. కానీ చేతి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇంతెందుకు ఒళ్ళంత నొప్పులు కారణం ఏంటంటే మీరంతా మెత్తని సాల్టు, అయోడైజుడు సాల్టు, వాడి మొహం సాల్టు అని ఇవన్నీ తెచ్చుకుని ఇంట్లో వాడుకున్నాక ఆ ముఖమే కనపడకుండా పోయింది. పూర్వం ఉప్పురాళ్ళు తెచ్చుకునేవారు చక్క. ఉప్పురాయి తిన్నంతకాలం ముప్పు లేకుండా బతికాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉప్పు రాళ్లే మంచిది. ఆ రాళ్ళు తెల్లగా ఉన్న ఉప్పు రాళ్ళు సముద్ర తీరంలో ఎండబెట్టినప్పుడు సూర్యుడి యొక్క కాంతి పడితే మిసమిసలాడిపోతుంది, ఒక రకంగా వెలిగిపోతుంది. దానికి లావణ్యం అని పేరు అన్నమాట. అటువంటి లావణ్యమైన శరీరంతో ఉన్నాడు. అందులో ఈశ్వరుడు ఎంత తెల్లగా ఉంటాడండి. అసలు ఆ తెలుపుని దేంతో పోలుస్తాం? ఆ తెల్లని శరీరం మరింత తెల్లగా మెసమెసలాడుతూ కనపడింది. అందమైన తెలుపు అది. పైగా అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ తెలుపు దరిద్రం. ఆ నిజమైన సౌందర్యం తెలుపు అంటే శివుడిది అన్నమాట. గౌరాభం, గౌర అంటే తెల్లని, ఆ తెల్లని వర్ణం ఆహ్లాదం కలిగిస్తే గౌరవం అంటారు. అటువంటి గౌరవర్ణంతో ఉన్నాడు. ద్యుతి సంయుక్తం, మహాకాంతితో ఉన్నాడు. ఆ కాంతిని చూడలేక ఆవిడలా కళ్ళు మూసుకోగానే ఎంత చెడ్డ, పార్వతీదేవి యొక్క తల్లి కనుక కాబోయే అత్తగారు కనుక ఆవిడకి కొత్త కళ్ళు ఇచ్చాడు, దివ్య దృష్టి ఇచ్చాడు ఆయన. దాంతో ఆ దివ్య దృష్టితో చూసింది. దివ్య దృష్టితో చూస్తే కూడా తట్టుకోలేకపోయిందిటండి. దివ్య దృష్టితో కూడా పరమాత్ముడి రూపం చూడలేము. అర్జునుడికి విశ్వరూపం చూపించి దివ్య దృష్టి ఇచ్చాడు కృష్ణుడు. అయినా సరే ఆయన ఏమన్నాడు, బాబోహో నేను చూడలేకపోతున్నాను, నాకు భయంగా ఉంది, దిశో న జానే, దిక్కులు నాకు తెలియటం లేదు, నా లభేచ శర్మ, శాంతి లభించటం లేదు, ప్రసీద దేవేశ జగన్ నివాస అన్నాడు ఆయన. కాబట్టి ఈశ్వరుడు దయ తెలిసి మనకి నిజంగా దివ్య దృష్టి ఇచ్చినప్పటికీ ఈ మానవ శరీరంతో ఉన్నంత వరకు ఈ దివ్య దృష్టి కూడా ఆయన చూడలేదట. మంచి కళ్ళదోడు ఉన్నప్పటికీ స్వతసిద్ధమైన కళ్ళు స్వతసిద్ధమైనవే కదా, కళ్ళదోడు కళ్ళదోడే కదా. అలాగే దివ్య దృష్టి ఇచ్చినా కూడా చూడలేరు. అందుకే ఆవిడ ఆ మిరుమిట్లు గొలుపుతున్న కాంతిని చూసింది. చంద్ర రేఖా విభూషితం, చంద్రుడి యొక్క రేఖ అక్కడ బంధింపబడి ఉంది, పినద్ధమై ఉంది ఆవిడ. అటువంటి ఆ రేఖని చూచింది. చుట్టూత నంది, భృంగి ఇటువంటి మహానుభావులు, ఇంకా అనేక మంది దేవతలు ఈ పరమేశ్వరుడి చుట్టూ చేరి ఆయన్ని ఓం నమశివాయ, ఓం నమశివాయ, తుభ్యం నమః అని స్తోత్రం చేస్తున్నారు. ఇంకెందుకు, నెత్తి మీద సూర్యుడే గొడుగు కింద ఉన్నాడు, చంద్రుడేమో ఇలా విసురుతున్నాడు. రమణీయమైన ఆకారం అది. ఇంకా ఆయన ఎక్కిన వాహనం నందీశ్వరుడి యొక్క సౌందర్యం అనన్య దుర్లభం. గంగ, యమున వీళ్ళు స్త్రీ రూపాలు ధరించి చామరములు పట్టుకుని ఈ చామరములు విసురుతూ ఉన్నారు. అష్టసిద్ధులను ఉంటాయి. ఈ అష్టసిద్ధులు అణిమ, లహిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం. ఈ సిద్ధులు అందమైన స్త్రీ రూపములు ధరించి ఆయన ఎదురుకుండా నృత్యం చేస్తున్నాయి. సిద్ధయోష్టౌ పురస్తస్య కుర్మంతి స్మ సునర్తనం, నర్తనం కాదు మనోహరమైన నాట్యం చేస్తున్నాయట. నాట్యాలు రెండు రకాలు, అనర్తనం, సునర్తనం అని. ఓరి దేవుడో, కొందరు డ్యాన్స్ చేస్తే స్టేజీ పగిలిపోతుంది కానీ చూసేవాడికి హడలు వస్తుంది అనమాట. మనం చూస్తాం కదా సినిమాల్లో దిక్కుమాల డ్యాన్సు, అది ఎక్సర్సైజులు, వ్యాయామం అనమాట. అదేం హీరోలు, వాడి హీరోలుగా జీరోలు అనమాట. పూర్వం భరతనాట్యం చక్కగా వాళ్ళు చేస్తూ ఉంటే మనోహరంగా ఉండేది. అందువల్ల ఈ అష్టసిద్ధులు కూడా అందమైన స్త్రీ రూపములు ధరించి నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యం చూచి పరవశించిపోవడం మొదలుపెట్టారు చూపర్ అంతా. ఇంకా బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, తక్కిన దేవతలు అందరూ జై పరమేశ్వర, జయ జయ మహేశ్వర అంటూ జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఇది కాకుండా ఉపదేవతలు, మునులు, వీళ్ళు కూడా శివుడికి అటు ఇటు నిలబడున్నారు. పైనుంచి పుష్పవర్షం కురిపిస్తున్నారు దేవతలు. విశ్వావసువు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు అప్సరసలతో నాట్యం చేసి శివుడే దైవం, శివుడే సమస్తం, శివుడే మాకు ఆరాధ్య దేవత అని శివుడి యొక్క కీర్తిని గానం చేస్తున్నాడు. ఆ మహారూపం, ఆ పరివారం, ఆ వైభవం, ఆ అలంకారాలు, ఆయన కీర్తి, ఆయన వెనకాతలో ఉన్న పరివారం ఇదంతా చూచింది. మేనాదేవి ఎలా అయిపోయిందట, చిత్రగత ఇవ బొమ్మలా నిలబడిపోయింది. ఇందాక చెప్పాను కదా స్తంభించిపోయిందని, బొమ్మలా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో నారదుడు, చూచావా ఇప్పుడు చెప్పు, ఇదివరకు గిల్లుడు అన్నావు, ఇప్పుడు గిల్లుడా అల్లుడా అనగానే అతి కష్టం మీద తను తాను సంభాళించుకుని స్పృహలోకి వచ్చి, అయ్యో ఈ వైభవం నేను ఇంకెక్కడా చూడలేను దేవుడు, ఇందాకనేమో ఆ దౌర్భాగ్య రూపం చూడలేని నేర్చింది, దారిద్ర్యం చూడలేని నేర్చింది, ఇప్పుడు ఈ వైభవం నేను చూడలేకపోతున్నాను బాబోయ్, ఇంత డబ్బా, ఇంత అందమా, ఇంత పరివారమా, ఇంత కీర్తియా, నా గుండె ఆగిపోతుంది. అల్లుడికి డబ్బు లేకపోయినా గుండె ఆగిపోతుందిట, డబ్బు ఎక్కువైనా గుండె జబ్బు వస్తుందిట. అలాగ ఆవిడ పాపం ఆనందం తట్టుకోలేకపోయింది. ఇప్పుడు అన్నది, ధన్యా పుత్రి మదీయా చయయా తప్తం మహత్తపః యత్ ప్రభావాన్ మహేశానత్వం ప్రాప్త ఇహ మద్గృహే మయా కృత పురా యావై శివనిల్దా దురత్యయ తాం క్షమస్వ శివాస్వామిల్ సుప్రసన్నో భవాధునా. నారద, నా కూతురు ఎంత అదృష్టవంతురాలు, ధన్యాత్మురాలు, అంతే అంత తేలిగ్గా ఇలాంటి భాగ్యం లభిస్తుందా? ఆవిడ చేసిన తపస్సు ఎటువంటిది? నా కూతురు గనక నిష్ఠతో మహా తపో వరిష్ఠురాలై దేవవరిష్ఠుడైన ఈశ్వరుణ్ణి భర్తగా చేసుకుంది. ఇదంతా మా అమ్మాయి గొప్పతనం, శివుడి గొప్పతనం కాదు. ఇటువంటి శివుడిని పుట్టలో వేసుకుందంటే మా అమ్మాయే గొప్పది. ఎంత తపస్సు చేసింది మరి? అసలు ఆ తపస్సు అంతా నువ్వే దగ్గరుండి చేయించావు. మంచి మంత్రం ఇచ్చి శివుడి కోసం తపస్సు చెయ్యి అని నువ్వు గంటబట్టి కదా ఆవిడ తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మొత్తం మీద సాధించుకున్నది. ఇది వరకు ఏదో అనుకున్నాను కానీ నారద, నువ్వు మంచి గురువే. బుగ్గ మీద పొడిచిన పోట్లు వెనక్కి తీసుకుంటున్నాను. బుగ్గ మీద నా కిసిక్కిసిక్కిన ఒక పోటు పొడిచింది, ఇప్పుడు ఆ పోటు వెనక్కి తీసుకుంటుందిట. ఏదో వాడు అంటాడే, నా వ్యాఖ్య వెనక్కి తీసుకుంటాను అనేశాక వెనక్కి తీసుకోవడం ఏంటాడు వీడి మొహం? ఇది ఏమన్నా డబ్బా వెనక్కి తీసుకోవడానికి? అయినప్పటికీ ఆవిడ వెనక్కి తీసుకుంటున్నాను అని అంతలోనే శివుడికి నమస్కరించి, శివాస్వామిన్, ఇదివరకు ఏమంది శ్మశానవాసి అంది, ఇప్పుడు అలా కాదు, ఓ పార్వతీ వల్లభ, తెలియక నేను చేసిన శివనిందని క్షమించు. అయినా మేము ఆడపిల్లలం, తెలియక తప్పులు చేస్తాం, ఆ మాత్రం క్షమించలేవా? నా ఎడల ప్రసన్నుడవుక నా తప్పులు క్షమించు. తప్పులు చేయుట మా వంతు, ఒప్పు చేయుట నీ వంతు అంది ఆవిడ. ఇలా మాట్లాడుతూ ఉండగానే శివుడు చిరునవ్వులవుతూ ఇలా పైకి కిందకి రెండుసార్లు ఎగాదిగా చూశాడు. ఏమో అత్త, ఇప్పటికైనా స్వస్థత ఆయత్తం అయ్యిందా అన్నట్టుగా చూశాడు. అప్పుడు ఆవిడ సిగ్గుపడిపోయిందిటండి పాపం. శివుడు అలా రెండు మూడు సార్లు ఇలా ఎగాదిగా చూడగానే ఆయన కొంచెం వ్యంగ్యముగా దెప్పుతున్నట్టు చూస్తున్నాడేమో అనిపించింది. వెంటనే రెండు చేతులు జోడించి నుదుటకు చేర్చి నమస్కరించింది. నీవు పరమాత్ముడి, కాసేపు అల్లుడనే భావం పక్కన పెడుతున్నావు, నీకు నమస్కరిస్తున్నా అంటూ ఉండగా ఈలోపు శివుడు వీధుల్లో కదా ఊరేగొస్తున్నాడు. ఆయన స్వామివారు హిమాలయ పర్వత ప్రాంగణంలో ఉన్న భవనముల గుండా నడిచొస్తున్నాడు, రాజవీధుల్లో ఊరేగుతూ వస్తున్నాడు. ఆ ఊరేగుతున్నాయని పెద్ద భవనం పైనుంచి చూసింది ఆవిడ. చూసి పిశాచం అనుకుంది. ఇప్పుడు శివుడు అందమైన రూపంతో కనబడ్డాడు. కనబడగానే ఆవిడ కాసేపు కుర్చీలో కూర్చుని, ఈ ఊరేగింపంతా చూస్తానారదా, చూసిన తర్వాతే పెళ్లి ఏర్పాట్లో కడతాను, ఇటువంటి అల్లుడు మా పురవీధులలో వైభవముగా పరివారముతో అటూ ఇటూ ఊరేగుతూ ఉంటే ఆ దృశ్యం ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తోంది. ఆ దృశ్యం కంటి నుంచి అదృశ్యం కావటం లేదు, సాదృశ్యంగా ఉంది అంటూ ఉండగా ఈలోపు ఈ హిమవత్పర్వత నగరాలలో ఉన్న వారందరికీ శివుడు పెళ్లి ఊరేగింపుకు వచ్చాడని తెలిసింది. ఆడ మగ మొత్తం అందరూ కూడా, భవనాల్లో ఉన్నవాళ్ళు, ఈశ్వరుడు పార్వతీ వల్లభుడు ఊరేగింపుగా వచ్చాట చూద్దామని బయటకు వచ్చారు. అందులో ఎలా ఎవరెవరు వచ్చారో చూడండి. ఒక ఆవిడ స్నానం చేస్తోంది, శివుడు వాళ్ళ ఇంటి ముందు నుంచి పెడుతున్నాడని తెలిసిందిట. స్నానం మధ్యలో వచ్చేసింది, వసే వసే స్నానం పూర్చేయంటే స్నానం తర్వాత చేస్తాను, శివుడు మళ్ళీ దర్శనమివ్వడు అని బయటకు వస్తూ ఉంటే వెనకాతలు వీడు పరుగు పరుగును వచ్చి పైన వస్త్రం కప్పడం మొదలెట్టాట. మరొక ఆవిడ భర్త గారికి కాళ్ళు నొక్కుతోంది. నేనే వేళాకుళంగా చెప్పట్లా, ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను, ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. భర్త కాళ్ళు నొక్కుతోంది, ఆహా పతిసేవ చేస్తున్న సతిని చూస్తే నాకు మతిపోతుంది అంటున్నాడు వాడు. ఎంతలో శివుడు వచ్చాడని ఎవరో చెప్పారట, ఆ మంచం మీద ఢామని పడేసింది ఆ కాళ్ళు. అమ్మ బాబోయ్ నా కాళ్ళు అంటున్నాడు ఆయన. అందులో ఆయనేమో రౌణారెడ్డిలో సన్నగా ఉన్నాడు. ఆయన ఈ కాళ్ళు అక్కడ వారేగానే నీ పాదసేవ తర్వాత చూద్దాం అని పరుగు పరుగులు వెళ్ళిపోయి, అబ్బా ఈయన శివుడంటే అని తన భవనం పైభురాంగణ పైభాగం నుంచి చూచి పులకించిపోయింది. కాచిత్తు బాలకం హిత్వా పిబంతం స్తన్యమాదరాత్. ఒక ఆమె పిల్లవాడికి పాలిస్తోంది. ఇంతలో పిల్లవాడు పాలు తాగుతూ ఉండగా భర్త గారు వచ్చి శివుడు మన ఇంటికి వచ్చాడనగానే ఈ పాలు తాగుతున్న పిల్లవాడిని తీసి పక్క మీద పారేసి పరిగెత్తుకుపోయింది. అంటే పిల్లవాడికి పాలిస్తున్నప్పుడు కూడా పిల్లవాడిని మరిచిపోయిందంటే శివుడి యొక్క దర్శనం మీద ఆవిడికి ఎంత కుతూహలం ఉన్నదో ఆత్రత ఉన్నదో తెలుస్తోంది. ఒక ఆమె బంగారు మొలతాడు కట్టుకోబోతోంది. ఆ మలతాడు కట్టుకుంటున్న ఆవిడ మలతాడు చేత్తోనే పట్టుకెళ్ళిపోయింది. ఒక ఆవిడ చీరని తల్లకిందులుగా కట్టుకుంది, ఒక ఆవిడ కాటుకు పెట్టుకుంటున్న ఆవిడ కాటుకు కింద పెట్టేసింది. ఈ కాటుకు కింద పెట్టడంలో ఏమైపోయింది, పెద్ద కాటుకు పెరిగిన అవడం వల్ల కింద వాడు ఆయన ఉన్నట్ట, ఆయన మీద కాటుకు పడిపోయాను, ముఖమంతా పిశాచంలో నల్లగా అయిపోయింది. ఒక ఆవిడ ఆయన్ని చూడడానికి పెడుతున్న ఆనందంలో హఠాత్తుగా లేచింది. సరిగ్గా సమయానికి ఎదురుకుండా భర్తగారు కూర్చున్నారు. భర్తగారికి సాంబారు, వేడి వేడి సాంబారు వడ్డిస్తోంది. ఈ వడ్డిస్తున్నవాడు పైకి లేవడంతో ఈ సాంబారు నెత్తి మీద పోసింది. బాబోయ్ బాబోయ్ అని వాడు బొబ్బలు పెడుతూ ఉంటే, బొబ్బలు పెడతామేమిటి, అక్కడ శివుడు వస్తున్నాడు, ఆయన చూడకపోతే అప్పుడు అబ్బా అనిపిస్తుంది నాకు అని వెళ్ళిపోయిందిట. ఈ సాంబారు ఆయన చచ్చి చెడి పరిగెత్తి హిమాలయ పర్వతం కనుక పక్కనున్న గంగలో మునిగి వచ్చాడు. ఒక ఆవిడ లత్తుకని కాళ్ళకు పెట్టుకోవాలి, ఎర్ర రసం అది, లాక్షారసం, కాళ్ళకు పెట్టుకోవడం మొదలు కంటికి పెట్టేసుకుంది ఈ కంగారులో. వాడు ఎవడో లిప్స్టిక్ కంటికి పెట్టుకున్నట్లండి ఆ మధ్యలో సినిమాలో అలాగా. ఈ విధంగా అందరూ ఎవరి పనులు వాళ్ళు విడిచిపోయారు. స్నానం చేసి చెయ్యక, అన్నం తిని తినక, భర్తలకి పెట్టి పెట్టక, కాళ్ళు నొక్కి నొక్కక, పిల్లలకి పాలిచ్చి ఇవ్వక, పనులు చేసుకుంటూ చెయ్యక, పాలు పితుకుతూ పితక్క, సమస్తం మరిచిపోయి వరదలు వస్తున్నప్పుడు నదులు మహావేగముగా గంగానది మొదలైనటువంటి నదులు సముద్రంకేసి ఎలా పరిగెడతాయో అలా పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ పరిగెత్తుకుంటూ చూడడానికి వెళుతున్న స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా వరద వచ్చినప్పటి నదులట, వర్షాకాలంలో వేగంగా ప్రవహిస్తున్నటువంటి నదుల్లో ఉన్నారు. నదులన్నీ వర్షాకాలంలో వేగంగా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. వీళ్ళు ఈశ్వరుడనే సముద్రానికి వెళ్ళిపోయారట. అప్పుడు ఆ శివుణ్ణి చూసినటువంటి పురవాసినులు, స్త్రీలు ప్రత్యేకంగా ఇలా అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ పురవాసిన్య ఊచుహు అన్నాడు. పుర వాసిన అన్న అంటే ఇందులో మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు ప్రత్యేకంగా పరమభక్తితో అనుకుంటున్నారు. నేత్రాణి సఫలాన్యాసన్ హిమవత్ పురవాసినాం యో యో పశ్య దదో రూపం తస్య వై సార్థకం జనుహు తస్యైవ సఫలం జన్మ తస్యైవ సఫలా క్రియాః. ఈ హిమాలయ పర్వతం మీద ఉన్న నగరంలో నివసిస్తున్న మనం అదృష్టవంతులు. మన కళ్ళు ధన్యత్వం చెందాయి. ఎందుకల్ల కళ్ళు సార్థకం చెందాయి? ఈశ్వరుడి రూపాన్ని కళ్ళారా చూడటం వల్ల. అసలు భగవంతుడు ఇచ్చింది కళ్ళు దేనికి? ఈ కళ్ళతో పరమ పవిత్రమైన భగవంతుని యొక్క విగ్రహాన్నో లింగాన్నో చూడాలి. అటువంటిది లింగాన్నో విగ్రహాన్నో కాక సాక్షాత్ పరమాత్మని చూడగలుగుతున్నాం. పరమాత్మని కళ్ళారా చూడగలిగిన వాడి కళ్ళే కళ్ళు. ఆయనని ఆనందంతో వర్ణించే నాలుకే నాలుక, ఆయన కథలు వినే చెవులే చెవులు, ఆయన దగ్గరికి వెళ్ళే కాళ్ళే కాళ్ళు, ఆయనని పూజించే చేతులే చేతులు, తక్కిన చేతులు చొప్పనాతులు. మన జన్మ ధన్యమైపోయింది, మన కర్మలు పవిత్రమైపోయాయి. అమ్మా పార్వతీ, నువ్వు మాకెంత గొప్ప వరం ఇచ్చావు, ఈ శివుడి కోసం కఠోర దీక్షతో తపస్సు చేసి ఆయన్ని భర్తగా చేసుకున్నావు, నీకు భర్త అవడం కోసం ఆయన ఈ ఊరు వచ్చాడు, ఆయనే ఈ ఊరు రాకపోతే, నువ్వు తపస్సు చేసి ఉండకపోతే, నీకు ఆయన భర్త కాకపోతే మేము ఈ జన్మలో ఆయన్ని చూడగలిగేవాళ్ళమా, ఎంత భాగ్యం అనగా ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించిన నీకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం తల్లి, నువ్వే జగన్మాతవి అని భక్తితో అమ్మని తలుచుకున్నారు. ఇంతలో ఒక ఆవిడంది, అసలు బ్రహ్మగారు ఎంత గొప్పవాడంది. బ్రహ్మగారు ఎప్పుడూ సృష్టిలో మంచి మంచి పనులు చేయడు. బ్రహ్మగారి సృష్టి విచిత్రమైనది. బంగారంలో అందంగా ఉంటాడు మగాడు, దిక్కుమాలని పెళ్ళం ఉంటుంది. లేదా భార్యామణి పరమసుందరి, పరమ దౌర్భాగ్యుడైన భర్త ఉంటాడు. భార్యామణి భక్తుడైలే పురాణానికి వెడదాం ఉంటుంది, భర్తగారు ఇంట్లో కూర్చొని పకోడీ తిందామంటాడు. లేదా భర్తగారు ఉపన్యాసానికి తీసుకెడతానంటాడు, భార్య నాకెందుకు, అత్తా కోడళ్ళు అనే సీరియల్ వస్తుందంటుంది. ఈ విధంగా ఎక్కడ మాటలో కానీ, సౌందర్యంలో కానీ, చేతలలో కానీ, ఐశ్వర్యంలో కానీ, గుణంలో కానీ, విద్యలో కానీ దంపతులు ఒకే రకంగా ఉండడం అరుదు. ఇక్కడ అలా కాదే, పార్వతి జగదేక సుందరి, పరమేశ్వరుడు అతిలోక సుందరుడు, ఈ ఇద్దరినీ ఒకే చోట ఏర్చి కూర్చి భార్యాభర్తల్ని చేశాడు బ్రహ్మ. బ్రహ్మ నయుంజాచ్ఛవయోర్ముద, ఈ పార్వతీ పరమేశ్వరులను భార్యాభర్తలుగా సృష్టించిన బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నారట. ఇది బ్రహ్మ సృష్టి అనుకుంటున్నారు వాళ్ళు. అక్కడ తెలియకుండానే వాళ్ళు కూడా అమాయకత్వం పొందారు. బ్రహ్మగారినే సృష్టించిన వాడని తెలియదు ఆయనకి, బ్రహ్మగారి బాబుకే బాబు అని తెలియదు వాళ్ళకి. అందుకని తెలియక బ్రహ్మదేవుడు ఎంత గొప్ప సృష్టి చేశాడో, అరుదుగా ఇలాంటి దంపతులు సృష్టిస్తాడు అనుకున్నారు కొంతమంది. ఒకవేళ ఈ పార్వతీ పరమేశ్వరులను మంచి జంటగా ఏర్చుకూర్చి సృష్టించి కలిపి దంపతులు చేయకపోతే ఈ దౌర్భాగ్యపు బ్రహ్మగారి సృష్టి అంతా వ్యర్థమయ్యేది కదా అని కొందరు అన్నారు. శ్రమో నిష్ఫలతామియాత్, ఈ బ్రహ్మ సృష్టి శ్రమ అంతా వ్యర్థం. సమ్యక్ కృతం తథాచాత్ర యోజితం యుగ్మముత్తమం. అబ్బా సందేహం లేదు, ఇప్పటికీ బ్రహ్మ మంచి పని చేశాడని తెలుస్తోంది. బ్రహ్మ బాగా మంచి పనులు చేస్తాడంటే మనం నమ్మం, ఎందుకంటే మన ఇంట్లో చూస్తాంగా నాకు ఉన్నాడు దిక్మాలముగుడు అని. ఒకవిడంటే అలా తిట్టకమ్మా, నీకున్నది దిక్మాలముగుడే, నాకున్నటువంటి వాడు దిక్కున్నవాడే, కానీ ఏం లాభం, లక్ లేనివాడు అని ఒక ఆవిడంది. మొత్తం మీద ఇద్దరు తుసుమని గాలి తీసేస్తున్నారు భర్తల్ని. మరొక ఆవిడంది, భర్త గారు ఎలా ఉంటే ఏముందిలేండి, తినడానికి ఇంత అన్నం ఉంటే అప్పుడు జీవితం ఎలాగోలా నడుస్తుంది, అదేమిటో నాకు ఈ దౌర్భాగ్యపు జీవితంలో సరిగ్గా తినడానికి ఐశ్వర్యం కూడా లేకుండా పోయిందని ఒక ఆవిడంది. ఇప్పుడు బ్రహ్మ మనలాంటి జంటలను సృష్టించినటువంటి ఆచేత్తోటే ఆసక్తితోటే పరమ పవిత్రమైన జంటను సృష్టించాడు. ఈ జంట లాంటి జంట మరెక్కడా ఉండదు. ఈ జంటను చూసిన వాడు తపస్సు పంటగా ముక్తి పొందుతాడు అని కొందరు అనుకున్నారు. ఒక ఆవిడంది, అంతేనమ్మా అంతే, పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు. మన పార్వతి పుణ్యం చేసుకుంది, ఇలాంటి పురుషుడు వచ్చాడు. పూర్వం లక్ష్మీదేవి నారాయణుడిని భర్తగా పొందలా, సరస్వతి బ్రహ్మని భర్తగా పొందలా, మన మేనాదేవి హిమవంతుడిని పొందలా, అలాగే ఈవిడను. మనం కూడా ఈ జన్మలో బాగా తపస్సు చేస్తే శివుడు లాంటి భర్త వస్తాడని ఒక ఆవిడంది. మొత్తం మీద చివరికి అందరూ కలిసేమన్నారు, వయం ధన్యా స్త్రియ సర్వా పురుషా సకలావరాహ. మొత్తం మీద మనం స్త్రీలందరం ధన్యులం, ఈ పురుషులు ధన్యులు. ఎందుకని, ఈ పురుషులు స్త్రీలు మనందరము కలిసి ఈశ్వరుణ్ణి చూస్తున్నాం. శివుణ్ణి చూచిన వాడు ఎటువంటి వాడైనా గొప్పవాడే. చిట్ట చివర వాళ్ళన్న మాట, ఏ పశ్యంతి సర్వేశం శంకరం గిరిజాపతిం. ఈ పార్వతీ వల్లభుణ్ణి శంకరుణ్ణి ఎవరెవరు చూస్తున్నారో వారంతా ధన్యాత్ములే. చూడని వాళ్ళు, వాళ్ళ కర్మది, వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు అంటూ కొంతమంది గంధం జల్లారు, కొంతమంది పువ్వులు జల్లారు, కొందరు అక్షతలు విసిరారు, కొందరు పేలాలు వర్షించారు, మొత్తం మీద ఓం నమశివాయ అన్నారు. వారందరి పూజలు స్వీకరించాడు ఆయన. వీళ్ళంతా అనుకుంటున్న మాటలు విన్నాడండో ఆయనకి, ఎప్పుడు వినడు కనుక. ఇక్కడ ఇప్పుడు మనం పురాణం చెప్పుకుంటుంటే ఆయన తెలియదా, శుభ్రంగా కూర్చుని ఇక్కడే కూర్చుని వింటాడు ఆయన. కాకపోతే మనకు కనపడ్డా, నాకు కనపడుతున్నాడు కొంచెం, మీకు కూడా అప్పుడప్పుడు కనపడతాడు. ఈశ్వరుడు మనం ఎక్కడ ఏ మూల ఏం చేసినా దానికి సాక్షిగా ఉంటాడు, మనం చేసిన పనులకు తగిన ఫలితం ఇస్తాడు. ఆయన కర్మసాక్షే తప్ప కర్మలకు ఏ సంబంధం లేనటువంటి వాడు. ఇంతలో మేనాదేవి ఇవన్నీ చూసింది, మా అల్లుడిని తెగ పొగిడేస్తున్నారు వీళ్ళు, దిష్టి తగులుతుందేమో అన్నట్లుగా నారదాదులతో చక్కచక్క కిందకి దిగింది. నారద, ఇక మేము మా పెళ్లి పనుల్లో పడతాం, ఇదిగో మా అల్లుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పిలవకుండా నువ్వు రాకే, నేను ఆడవాళ్లతో పెడతానంది. ఇప్పుడు ఒకటైపోయారు వీళ్ళు వీళ్ళు. ఆయన మీద కొంచెం మంచి భావం వచ్చిందిగా, ఆయన సౌందర్యం చూసిందిగా, ఆవిడికి సనత్కుమారుడు ఇచ్చిన శాపం సడలిందన్నమాట ఇప్పుడు, అందుకే ఆవిడికి సద్బుద్ధి వచ్చింది. ఇదంతా కర్మ తప్ప నిజానికి ఆవిడికి శివుడి మీద భక్తి లేకపోవడం కాదు. మీరు ఇదివరకు కథ విన్నారు కాబట్టి మీకు తెలుసు, సనత్కుమారుడిచ్చిన శాపం వల్లే తాత్కాలికంగా ఈవిడికి శివుడి యొక్క గొప్పతనం తెలియకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ సద్బుద్ధి వచ్చింది, చక్క చక్క లేచింది, అలంకారం చేసుకుంది, తన పరిచారికలని ముత్తైదుల్ని వెంట పెట్టుకుంది, వీరితో కలిసి శివుడున్న విడిది ఇంటికి వచ్చింది. ఈలోపు శివుడు ఊరేగి ఆయనకి ఇచ్చినటువంటి మంచి విడిది భవనంలోకి వచ్చాడనమాట. శంకర కృప అని ఒక బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లో కూర్చున్నాడనమాట. మంచి ఆ భవనంలో ఒక పెద్ద కుర్చీ వేసుకుని ఆసనం మీద కూర్చున్నాడు. అదేం ఆసనం, పూర్తిగా బంగారంతో తయారు చేయబడినటువంటి ఆసనం అది, దానికి నవరత్నాలు తాపడం చేయబడే అటువంటి ఆసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన. నెత్తి మీద ఒక కిరీటం, మెడలో కంఠాభరణాలు ధరించాడు. చందనాగరు కస్తూరి చారు కుంకుమ భూషితం, ఒళ్ళంతా చందన ద్రవాలు పూసుకున్నాడు, కస్తూరి పూసుకున్నాడు, మంచి కుంకుమ బొట్టుగా తీర్చిదిద్దుకున్నాడు. రత్నాల అద్దం ఆయనకి నాలుగు వైపులా ఉన్నాయట, రత్నములు తాపడం చేయబడిన అద్దంలో మధ్య మధ్యలో తన అందం తను చూసుకుంటున్నట్ట ఆయన. స్వామివారు అలంకారం బాగుందా అని అద్దంలో చూసుకుంటూ పక్కవాడిని, ఎరా సరిపోతుందా పెళ్ళి అలంకారం అంటున్నట్ట ఆయన. అలాంటి పరమాత్మని శివుణ్ణి ఆవిడ చూచింది. అప్పుడు ఆయన తన కాంతితో ఆ ప్రాంతమంతా నింపేశాడు. శివుడి యొక్క కాంతి పడిన ప్రదేశం అంతా మెరిసిపోతుంది. ఇంకా వేరే కాంతి అక్కడ ప్రసారం కావడంలా, కేవలం శివకాంతి మాత్రమే అక్కడ ఉన్నది. అయినా శివుడు వచ్చాక అక్కడ సూర్యుడి కాంతిని చంద్రుడి కాంతి వెలవెల బావా. సూర్యుడి ముందు దివిటి ఎలా ఉంటుందో శివుడి ముందు సూర్యచంద్రులు ఎలా ఉన్నారట. అంటే సూర్యచంద్రుల కాంతికి ఈశ్వరుడి కాంతికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఆయన పరమసుందరాకారుడు, స్త్రీలకు మన్మథుడు, కోటి మన్మథ శరీరంతో ఉన్నవాడు, సర్వాంగ సుందరుడు, పరబ్రహ్మ ఆ మహాప్రభువు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన అంటే, ప్రశశంస స్వభాగ్యంస గిరిజాంభూధరం కులం దృష్ట్వా జామాతరం. ఇందరికీ పరమాత్మ మహాత్ముడు, ఇప్పుడు మాత్రం అల్లుడి స్థానంలో ఉన్నాడు. అది ఆవిడికి ఆనందం. ఆయన ఎవరైనా అవ్వచ్చుగాక, పరమాత్ముడే అవ్వచ్చుగాక. తన కాంతితో సూర్యచంద్రరాజులను కూడా సంచన్నం చేసి ఉండవచ్చుగాక, కానీ నాకు అల్లుడు కదా, ఇంతటి వాడు అల్లుడయ్యాడు అని ఆనందం పొందింది. ఆ పాత విషయం మర్చిపోయిందిట. ఎంతో పూర్వం శివుడిని తిట్టిన విషయం, నారదుని తిట్టిన విషయం అసలు ఆవిడకు గుర్తుకు లేవు. కొంతమంది అంతే పాతవన్నీ మర్చిపోతారు. అలా మరిచిపోయి ప్రఫుల్ల వదనంతో, వికసించిన ముఖంతో, పొంగిపోతున్నటువంటి మనస్సుతో ఆయన దగ్గరకు వచ్చింది. ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే ఇంకా కొంచెం సిగ్గుపడుతుంది లోపల. అందుకని ఏం చేసిందనమాట, లోపల లోపల పొంగిపోతూనే నీరాజనం మాత్రమే ఇచ్చింది. నీరాజనం చకారాసౌ ప్రఫుల్ల వదనాసతి. వెలిగిపోతున్న ముఖంతోనే ఆయనకి కర్పూర నీరాజనం ఇచ్చింది. ఈ కర్పూరం నీరాజనం ఇస్తున్నప్పుడు తమాషా జరిగింది. ఆవిడ మంచి కర్పూరం ఓ బంగారపు పాత్రలో వేసి ఆ కర్పూరం వెలిగించి ఇలా టింగురంగా టింగురంగా అని తిప్పుతూ ఉంటే ఆకాశం నుంచి నక్షత్రాలు దిగొచ్చి, ఇదేం నీరాజనం, ఇది కర్పూర నీరాజనం, అసలు నీరాజనం మేము ఇస్తున్నాం అన్నట్టుగా 27 నక్షత్రాలు గిర్రుని తిరిగాయి. ఈ నక్షత్ర హారతి ముందు ఈవిడ హారతి వెలవెలబోయింది. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చాడు. చూసావా, ఏదో పెద్ద డబ్బు ఉన్నదా అని అన్నట్టుగా అహంకరించావు. నీ బోడి బంగారు పాత్రలో ఉన్న కర్పూరపు నీరాజనం, ఒరిజినల్గా ఉన్న నక్షత్రాల హారతి ముందు ఏమైందో ఆలోచించు. ఆయన తలుచుకుంటే ప్రపంచంలో ఉన్నవన్నీ వచ్చి నీరాజనం ఇస్తాయి. ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళంతా హారతిస్తారు. దాన్నే పాటగా రాశారు ఆయన. ఏమని సుస్పష్టంగా, అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి. సూర్యుడు వచ్చి డైరెక్ట్గా హారతిగా మారుతూ ఉంటే అప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంటుందో చూడండి. అందుకే మల్లాది వారు పౌరాణికుడు, బాగా చదువుకుని మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఆ రోజుల్లో రహస్యం అనే సినిమాలు అందమైన పాటలు రాశారు. అలాంటి పాటలు రాస్తే ప్రజలకు ఉపయోగం, రేపు పొద్దున హారతి ఇచ్చుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కళ్ళలా జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినూత చరణ శాశ్వత మంగళహారతి, శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద. ఎంత అద్భుతమైన భావన అండి అది. అత్తగారిచ్చే ఆనంద కర్పూర నీరాజనం పక్కకి పోయింది. నక్షత్రాలు వచ్చాయి, హారతి ఇచ్చి పక్కకి తప్పుకున్నాయి. సూర్యుడు వచ్చాడు, హారతిగా చుట్టూ తిరిగి వెళ్ళిపోయాడు. అంటే సూర్యుడు తనంత తానే తిరిగి వెళ్ళిపోయాడు. చంద్రుడు వచ్చాడు, హారతి ఇచ్చాడు. ఈ విధంగా హారతులు ఇస్తూ ఉంటే ఆవిడ విస్మయంతో అలా ఉండిపోయిందిట. ప్రభు, భౌతిక సంపద గొప్పదనే భ్రమలో ఉన్న నాకు ప్రపంచమే వచ్చి నీకు నివాళిస్తుందనే విషయం తెలిపి, ఆ దృశ్యం నా కంటికి చూపి, నా కన్ను విప్చుకునేలా చేసావు, నాకు కనువిప్పు కలగజేశావు, క్షమించు అని అరమోడుపు కన్నులతో నమస్కరించింది. ఇప్పుడు ఒకటికి రెండు సార్లు ఈశ్వరుడి ముఖాన్ని పరిశీలించి చూసింది. ఈ సౌందర్యం గురించి నారదుడు చెబితే నమ్మలేదు, బ్రహ్మాది దేవతలు చెబితే నమ్మలేదు, వేదములు చెబితే నమ్మలేదు, సప్తఋషులు చెబితే నమ్మలేదు, విష్ణువు చెబితే నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను, ఈ వేదములు, బ్రహ్మాదులు, దేవతలు వీళ్ళెవరూ శివుడి యొక్క గొప్పతనం వర్ణించలేకపోయారు. వాళ్ళు వర్ణించిన దానికంటే కోటాను కోట్ల సౌందర్యం ఈయనలో కనపడుతున్నది, కోటాను కోట్ల రెట్ల సౌందర్యం ఇందులో కనపడుతున్నది. ఆహాహాహా, నా కుమారి పార్వతి, నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా. అజ్ఞానంతో నీవు దురదృష్టవంతురాలు అనుకున్నాను. ఇప్పుడు విషయం నాకు అర్థమవుతున్నది.
ధన్య ధన్య గిరే సుత దుర్గా భగవతీత్యేవమూచు కాశ్చన కన్యక.
నా కూతురు అదృష్టవంతురాలు, నా కూతురు అదృష్టవంతురాలు అంటూ ఉండగా పక్కనున్న కొంతమంది అన్నారు, నీ కూతురు ఎవరు? ఆవిడ దుర్గా భగవతి మహాకాళి. ధన్యురాలు కాకేమవుతుంది? దుర్గని పొందిన ఈయన ధన్యుడు, ఈయన్ని పొందిన దుర్గా ధన్యుడు. ఇద్దరూ కూడా పరస్పరం ఒకరి కోసం ఒకరు పుట్టారు అంటూ ఉండగా అప్పుడు ఆవిడ, మీరు చెప్పింది నిజమే, అందులో సందేహమేమున్నది అన్నదట. ఇంతలో ఎవరన్నారో వెనక నుంచి, ఇటువంటి వరుడు ఎక్కడా కనపడడు, మేము ధ్యానంలో కూడా, వాళ్ళు అన్నది ఏమని, ఇటువంటి ఆవిడ్ని ధ్యానంలో ఇటువంటి వాడిని చూడలేదన్నారు కొందరు. అస్మాభిర్ ధ్యానగోచరహన దృష్ట, కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి వరుణ్ణి చూడలేదు అని కొందరు అన్నారు. అప్పుడు మేన చురుకుగా పక్కకి చూసిందిట, ఏమేమి ధ్యానం కూడా చేస్తారన్నమాట ఈయన కోసం, ఈయన్ని తపస్సు చేసి మెప్పిస్తారని విన్నాం, కానీ కళ్ళు మూసుకుని ధ్యానం చేసి సమాధి ద్వారా కూడా చూస్తారా, సమాధిలో కూడా ఇటువంటి వరుడు మరొకడు ఎవడూ మీకు కనపడలేదా, సమాధి గోచరుడు అయ్యేటటువంటి వాడు కేవలం పరమాత్మే, సమాధిలో కూడా చూడలేకపోతే ఆయన పరమాత్మలకి పరమాత్మ అన్నమాట, అటువంటి వాణ్ణి మా అమ్మాయి వరించిందా అని ఇంతకీ ప్రశంస ఎవరు చేశారా అని చూసిందిట. ఇంత గొప్ప వరుడు, ఇంత గొప్ప అల్లుడు ఈ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు దొరకరు అన్నావిడ సాక్షాత్తు ఒక దివ్యస్త్రీ. ఆ దివ్యస్త్రీ చూడడానికి పార్వతిలా ఉంది. ఈవిడికి మళ్ళీ అనుమానం వచ్చింది, నిన్నెప్పుడూ చూసినట్లేదు, ఇంత పూర్వం నేను నిన్ను కళ్ళారా చూడలేదు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఈ ఈశ్వరుణ్ణి పొగుడుతున్నావు, ఎందుకో నిన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే ఉంది, నువ్వెవరివి అనగా ఆవిడ అదృశ్యమైపోయింది. అప్పుడు ఆకాశవాణి, ఈవిడే ఆది పరాశక్తి, నీ ఇంట్లో ప్రస్తుతం కూతురుగా కనపడుతున్నది, అంతటి జగదేకమాత వచ్చి నీకు చెబితే తప్ప పూర్తిగా నీకు విషయం అర్థం కాదని ఇక్కడ ప్రత్యక్షమై శివుణ్ణి వర్ణించి అదృశ్యురాలైపోయింది, ఇక ఎప్పుడు శివుడి గురించి ఏ శంక పెట్టుకోకు అనగానే, అమ్మా మా అమ్మాయి ఈ రూపంలో ఉంటుందా, ఈవిడే మా అమ్మాయా అంటే అమ్మే నా కూతురు అన్నమాట అనుకుని మనస్సులో పార్వతికి నమస్కరించుకున్నది. ఇంతవరకు ఆవిడికి పార్వతి గొప్పతనం పూర్తిగా తెలియలేదు, ఇప్పుడు కొంచెం తెలిసిందిట, ఈ జగదంబయ్యే ఈ అదృశ్యురాలైన ఆవిడే మా అమ్మాయి, మా అమ్మాయే ఈవిడ అనుకున్నది. ఆనందంతో అక్కడ నుంచి ప్రయాణం చేసింది. అంటే ఆవిడికి ఎన్ని రకాల పరీక్షలు, ఎన్ని అనుభూతులు కలిగించాడో పరమాత్మ. ఇప్పుడు మేన నగరంలోకి వెళ్ళింది, నగరంలోకి వెళ్ళి మళ్ళీ అనుమానం వచ్చింది. పెళ్లి కొడుక్కి పెళ్లికి ముందు హారతి ఇవ్వడం ఒక సంప్రదాయం పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు ఇవ్వట్లేదు కానివ్వండి. పెళ్లి విడుదలో దిగాక కాబోయే అత్తగారు కాబోయే అల్లుడి దగ్గరకు వచ్చి హారతి ఇవ్వాలి. ఇచ్చాక ఏం చేయాలట, నీ పేరేమిటి, మీ ఆవిడ పేరేమిటి అని అడగాలి. నేను పెళ్లి చేసుకోబోయేది పార్వతిని అని శివుడు చెప్పాలి, అది చెప్పించుకుని వెళ్ళాలి. ఈవిడ కంగారులో అడగడం మర్చిపోయింది. అయ్యయ్యో, శివుడి సౌందర్యాన్ని, శివుణ్ణి ప్రశంసిస్తున్న దేవతల్ని చూడడం వల్ల ఎవరో ఒక ఆవిడ వచ్చి ఇటువంటి వాడు ధ్యానంలో కూడా కనబడడు అని ప్రశంసించడం వల్ల నేను వెళ్ళిన పని మర్చిపోయానని బుర్రగొక్కుంది. భర్త దగ్గరకు వచ్చింది, అల్లుడు గారిని మీ పేరు ఏమిటి అని అడగడం మర్చిపోయాను, నీ కాబోయే భార్య పేరు ఏమిటని అడగడం మర్చిపోయాను, దీనివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా అంటే, వెళ్ళిన పని మర్చిపోతే మన అమ్మాయికి కడుపు నుంచి పుట్టే బిడ్డలు పుట్టకపోవచ్చు, మారు మాట్లాడకుండా మళ్ళీ వెళ్ళి ప్రశ్నించన్నట్టు ఆయన. మళ్ళీ పరిగెత్తుకొచ్చింది ఆవిడ. ఈలోపు దేవతలు అన్నారు, ఈ మేనాదేవికి ఏదో వెర్రి ఎత్తినట్టుంది, క్షణానికి రకంగా ప్రవర్తిస్తోంది, ఈ పెళ్ళి కుదిరినప్పటి నుంచి చూస్తున్నాం ఈవిడ మనస్సు మనస్సులో లేదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియటం లేదు, ఇప్పుడేగా వచ్చి వెళ్ళింది మళ్ళీ వస్తుంది ఏమిటి అనుకున్నారు కొందరు. అప్పుడు ఆవిడ మళ్ళీ వచ్చి, పరిపృచ్ఛాం చకారాసౌ ముదిత స్వగృహం యయౌ, ఈశ్వర ఇందాక అడగడం మర్చిపోయాను, మా శాస్త్రం ఒకటి ఉన్నది, మా పర్వతాలకు ఒక నియమం ఉన్నది, మా ఇళ్లలో ఎవరికైనా పెళ్లి కుదిరితే కాబోయే అల్లుడి దగ్గరికి వెళ్ళి కాబోయే భార్య పేరు అతని పేరు అతని చేత చెప్పించుకుని వినడం మా సంప్రదాయం, ఇది మా కొండల యొక్క సంప్రదాయం, మనుష్యుల సంప్రదాయం అవునో కాదో మాకు తెలియదు, మేము పర్వతాలం, మా సంప్రదాయం మేము పాటించాలి, ఎవరి కులాచారాన్ని వాళ్ళు పాటించాలి, కులాచారాన్ని విడిచిపెట్టకూడదు, అందుకే వచ్చాను, నీ కాబోయే భార్య పేరు చెప్పు, నీ పేరు చెప్పుకో, ఆత్మనామము పత్ని నామము నువ్వు చెబితే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నది. పరిపృచ్ఛాం అన్నాడు ఇక్కడ వ్యాసుడు. ఏదో పృచ్ఛాం అంటే అడిగింది, కానీ పరిపృచ్ఛాం వినయంగా అడిగింది. శివుడి గొప్పతనం తెలిసింది కదా, అందుకని వినయంగా నీ పేరు చెప్పవా, నీ భార్య పేరు చెప్పవా అనగా నా పేరు మహేశ్వరుడు, ఆవిడ మహేశ్వరి అన్నాడు. ఏం చెప్పినా ఇక ఆవిడ చెవిలో పడిందో లేదో కానీ ఆయన నోట్లోంచి మాటలు వచ్చాయి. ఆ మాటలే ముత్యాల మూట అనుకుంది, సంతోషపడిపోయి వెళ్ళిపోయిందట. అందుకే ఇక్కడ ఏమన్నాడు, శివో నివేదితం ముదితా స్వగృహం జయో. శివుడు అలా చెప్పగానే సంతోషముతో వెళ్ళిపోయింది ఆవిడ. ముదిత అంటే సంతోషం పొందినది, ముదము అంటే ఆనందం, అది పొందిన స్త్రీని ముదిత అంటారు. అలా ఆనందంతో వెళ్ళిపోయింది. అమ్మాయ సంప్రదాయం పాటించాను అనుకున్నది, కానీ ఏం పాటించింది, రాకుండా ఎంతో పూర్వమే వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రాకుండా అడగాలి, కానీ మొదటిసారి వెళ్ళినప్పుడు మర్చిపోయింది. అందుకే పార్వతీదేవి గర్భవతి కాలేకపోయింది అంటే జీవితంలో. వాళ్ళ ఆచారాన్ని పార్వతి పాటించింది. ఈ పర్వత రోజులకు ఉన్న ఆచారం ప్రకారంగా అత్తగారు వెళ్ళి వెళ్ళగానే ఈ ప్రశ్న వేస్తే అప్పుడు ఆ అమ్మాయి గర్భవతి అయి పిల్లల్ని కంటుంది. ఈ ఆచారం తప్పిన తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళి అడిగినప్పటికీ ఉపయోగం లేదు. ఆ స్త్రీకి మాత్రం గర్భమును ధరించేటటువంటి అవకాశం ఉండదు. ఇదంతా ఈశ్వర సంకల్పం అనుకోండి. క్రమంగా హిమవంతుని అంతఃపుర పరిచారికలంతా పార్వతిని అలంకరించారు. ఆవిడ పరమ సౌందర్యవతి, అలంకారం వల్ల మరింత అందంగా ఉన్నది. అసలే అందంగా ఉన్న వాళ్ళకి అలంకారం చేస్తే ఎంత బాగుంటారండి. ఇప్పుడు నా బొట్టు వాడికి మంచి తలదువ్వి ఇంత బొట్టు పెడితే ఎంత అందంగా ఉంటారు, అది ఒక సృష్టి రహస్యం అది. అందువల్ల ఈవిడి సుందరి మరింత సుందరిగా ఉన్నది, మనోహర నేత్రాలతో ఉన్నది. పెళ్లికి ముందు కులదేవతని దుర్గను ఆరాధించాలి. ఇక్కడ విచిత్రం తెలిసిన హిమాలయ పర్వతానికి అధిష్టాన దేవత అంబిక అనే పేరుతో ఉన్న అమ్మవారు. ఈ అంబికని ఆరాధించి తీరతారు వాళ్ళు. ఆవిడే ఈవిడ రూపంలో పుట్టిందని తెలియదు ఎవరికి, మొదట్లో మేనాదేవికి. ఏదో అమ్మవారిని ప్రార్థించాము, అమ్మవారు తన వరంతో కూతుర్ని పుట్టించింది అనుకుంటోంది, కానీ డైరెక్ట్గా ఏ అంబికని తమ కొండ మీద గుడి కట్టి విగ్రహం రూపంలో ఆరాధిస్తున్నారో ఆవిడే ఈవిడని తెలియదట. అందుకని మన కులదేవత అయిన అంబికానామంతో ఉన్న దుర్గని ఆరాధించడానికి అమ్మాయిని తీసుకువెళ్ళండి అన్నది. అప్పుడు పరిచారికలు ఈమెను తీసుకెళ్లారు. ఈ హిమాలయ పర్వతానికి ఉత్తర ప్రాంతంలో ఉన్నది ఆలయం, ఇప్పటికి కూడా అక్కడుంది అండో, కొండ మీద అమ్మవారి గుడి ఉన్నది. కాకపోతే ఆ గుడి దగ్గరికి వెళ్ళడం మనలాంటి వాళ్ళ వల్ల కాదు. ఇంచుమించుగా కేదారేశ్వరుడి యొక్క ఆలయం నుంచి 5 కిలోమీటర్లు భయంకరమైనటువంటి మంచులో నడిచి వెడితే ఆ దుర్గాదేవి యొక్క గుడి కనపడుతుంది. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు, అరుదుగా ఉంటారు. శంకరాచార్యులు వారు అక్కడికి వెళ్ళి శరీరం చిట్ట చివరగా ఈశ్వరుడిలో కలిపేసుకున్నాడు ఆయన. అందుకే ఆ ప్రాంతానికి ఒక మాదిరి వాడు వెళ్ళడు. ఆ స్థలం దగ్గరికి వెళ్ళడానికి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఒకే ఒక్క వ్యక్తి వెళ్ళి మనకి ప్రధానమంత్రిగా వచ్చాడు ఈ మధ్యకాలంలో ఉన్నాయన మోడీ గారు ఒకరు. కొద్దిమంది మహాత్ములు ఉన్నారు. ఆ అద్భుత స్థలంలో అమ్మవారు ఈ మాత్రం విగ్రహ రూపంలో ఉంటుంది. ఆ విగ్రహం ఎన్నాళ్ళైనా మార్పు ఉండదండి. నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే ఆ విగ్రహం దగ్గర ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి అందులో నెయ్యి పోసేవాడు ఎవడు లేడు. నెయ్యి పోస్తారా, పోయండి చూస్తాను అక్కడికి వెళ్ళి. నెయ్యి గడ్డగట్టేస్తుంది, నెయ్యి మంచు ముద్దైపోతుంది ఆ ప్రాంతంలో. ఒత్తి అసలు అక్కడ నిలబడదు, కానీ అక్కడ ఎప్పుడూ ఒక మట్టి ప్రమిది ఉంటుంది. ఆ మట్టి ప్రమిదిలో నెయ్యి అలాగే కరిగి ఉంటుంది, ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. మరి ఎవరు వెలిగిస్తున్నారో తెలియదు, అందుకే దాన్ని దేవస్థానం అన్నారు. మీలో ఎవరైనా కేదారం వెళ్ళి అక్కడ దీపం ఎక్కువసేపు వెలుగుతుందేమో చూడండి. మీరు కేదారం దగ్గరే వెలగకపోతే దీపం గడ్డగట్టేస్తే అసలు అక్కడ మంటలే సరిగ్గా ఉండవే, బదరీ దగ్గరే వండుకోవడం కష్టమే, గదిలో గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద అన్నం వండితే కూడా అన్నం ఉడకదు కదా సరిగ్గా. ఆ ఉష్ణకుండల్లో వంట చేసుకుంటారు కొందరు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే బియ్యం ఓ సంచిలో వేసి ఆ ఉష్ణకుండలో ముంచుతారు, దాని దెబ్బకు ఉడుకుతుంది. కొంతమంది అలాగే బంగాళదుంపలు పట్టుకెళ్ళి అందులో అట్టే పెడతారు. టీ కాచుకునే వాళ్ళు కూడా ఉష్ణకుండల్లో పెట్టి ఆ టీ ఇస్తారు, మళ్ళీ ఆ ఉష్ణకుండలోకి బయటకు వచ్చేలోపు టీ చల్లారిపోతుంది. అటువంటిది అక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఒకసారి ఆలోచించండి. మీరు బదరీ దాటి మనం వెళ్ళలేము, ఇటు కేదారం దాటి వెళ్ళలేము. శంకరాచార్యుల వారు మళ్ళీ పరమేశ్వరుడులో లీనమైన స్థలం దగ్గరికి వెళ్ళడమే కష్టం. అటువంటి చోట అమ్మవారి గుడి, ఆ గుడిలో దీపం ఎప్పుడూ వెలుగుతుంది. మహాయోగులు కొంతమంది అక్కడ ఉంటారు, వాళ్ళు ఆ దీపం కొండెక్కకుండా చూస్తారు. అది దేవతలు వెలిగించే దీపం. దేవతలు సంవత్సరం పొడుగుతూ అక్కడికి వచ్చి ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు. ఆ దీపం కళ్ళారా చూస్తే వాడికి పునర్జన్మ ఉండదని శాస్త్రం అన్నమాట. ఆ దీపాన్ని చూసినప్పుడల్లా గుండె అలా లటుక్కును కొట్టుకునేది రాదు. అంత అద్భుతమైనటువంటి స్థలం అది. అక్కడికి అమ్మవారు వెళ్ళింది. ఆ వెడుతున్నావిడ అమ్మ, అక్కడున్నావిడ అమ్మ, అక్కడికి ఈవిడ తన చెలికత్తెల్ని వెంట పెట్టుకు వెడుతున్నదట.
చందనాగుర్రు కస్తూరి కుంకుమే నాతి చర్చితాం కొణన్ మంజీర పాదాంచ రక్తాంఘ్రితల రాజితాం ప్రణేముహు శిరసా దేవీం భక్తియుక్తాన్ సమేనకాం సర్వే సురాదయో దృష్ట్వా జగదాద్యాం జగత్ప్రసూ.
అమ్మవారి పూజకు వెడుతున్న జగన్మాత పార్వతి ఒళ్ళంతా గంధం పూసుకున్నది. ఆవిడేమో నీలముగా ఉన్నది, ఆ సమయంలో కాళీవర్ణంలో ఉన్నది. ఆ తల్లి ఒళ్ళంతా చందనం పూసుకుంటే నల్లని బండరాతికి చందనం పూసినట్టుగా ఉంది, బంగారం పూత పూసినట్టుంది. ఆమె కస్తూరి తిలకం తీర్చిదిద్దుకుంది, కుంకుమ పూసుకున్నది. కాకపోతే ఆవిడ శరీరం నలుపు కాదు, అదొక విచిత్రమైన నీలోత్పల దళ శ్యామలత్వం, నల్ల కలువు పువ్వు వంటి నీలత్వంతో ఉన్నది. ఇక ఆ తల్లి అరచేతులు అరికాళ్ళు ఎర్ర, మామూలు ఎరుపు కాదు, పద్మరాగములు ఎంత ఎర్రగా ఉంటాయో అటువంటి ఎరుపుదనంతో ప్రకాశిస్తున్నాయి. ఆమె ఉయ్యారంగా నడుస్తూ ఉంటే ఆ నడకే నాట్యంలో ఉంది. ఆవిడ కాళ్లకున్న మంజీరాలు, కాలి పట్టాలు ఆవిడ నడుస్తున్నప్పుడు అందంగా గణ గణ శబ్దం చేస్తున్నాయి, మృదంగ ధ్వని వినిపిస్తున్నాయి. కొంతమంది కాళ్ళ గజ్జలతో నడిస్తే ఆ గజ్జలు వినలేము పెద్దగా, ఏదో రాక్షసులు తిరిగినట్టుగా. ఈ జగన్మాత తిరుగుతూ ఉంటే మృదు మధురంగా ధ్వనిస్తున్నాయి మువ్వలు. జగత్కారణురాలు ఆ తల్లి వెళ్ళింది ఈ విధముగా నడుచుకుంటూ దుర్గాదేవి ఆలయానికి. పూజ్య కులాంబికాం అథ కాళీ బహిపుర్యాంగత్వా పూజ్య కులాంబికాం. చెలికత్తెలు విప్రస్త్రీలు తనతో వస్తూ ఉండగా అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళింది. అంబికను భక్తితో అర్చించింది, కులదేవత అయిన అమ్మవారిని భక్తితో అర్చించింది. అందుకే కులాంబికాం, కులదేవత అయిన అమ్మవారు ఆవిడ. ఎప్పుడు హిమవంతుడు మొదలైన వాళ్ళు అర్చిస్తారు. మీరు చిత్రమైనటువంటి కొన్ని విషయాలు పురాణాల్లో వినే ఉంటారు, వినకపోతే మళ్ళీ వినండి. ఏముంది, ద్వారకా నగరానికి అధిష్టాన దేవత అంబిక, హిమవంతుని యొక్క నగరానికి అధిష్టాన దేవత అంబిక, పూరీ జగన్నాథస్వామి వారి ఆలయానికి అధిష్టాన దేవత అంబిక. ద్వారకా నగరంలో చూడండి ఒకసారి, మీరు ఎప్పుడైనా భాగవతం ఎదుర్కొని 40 రోజులు విన్నారు కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళి వినండి ఒకసారి, లేదా భాగవతం దశమస్కంధం చదవండి. అందులో కృష్ణుడు జాంబవంతుని గుహలోకి వెళ్ళి 27 రోజులు యుద్ధం చేశాడు, 28వ రోజు దాకా రాలేదు కదా. ఈలోపు వాళ్ళు కులదేవత అయిన అంబికను రచించారు. అప్పుడు దుర్గ ప్రత్యక్షమయ్యింది. బాలా మణితో మణితో హేళాగతి వచ్చు వనరుహేక్షడు అనుచున్ అని అమ్మ పలికింది. మళ్ళీ మనకి ఎక్కడ చెబుతాడు, అంబికను అర్చించడానికి వీళ్ళంతా వెళ్ళారు. ఆ సమయంలోనే అర్జునుడు అక్కడికి వచ్చి సుభద్రను ఎత్తుకుపోయాడని కూడా చెబుతారు. ఇలా చాలా చోట్ల అంబికార్చనకు వెళ్ళారు అని ఉంటుందన్నమాట. కాబట్టి అమ్మ ఏ రూపంతో ఉన్న అమ్మే కానీ ప్రత్యేకంగా కులదేవతగా, నగరాలకు అధిష్టాన దేవతగా అంబిక అనే నామంతో జగత్ ప్రసిద్ధికెక్కి ఆ రోజుల్లో అందరిని అనుగ్రహించింది. అటువంటి ఆ కులాంబికని పార్వతి అర్చించింది. అది చూడడానికి ఎలా ఉందో తెలుసా, తనను తానే అద్దంలో చూసుకుని అర్చించినట్టుంది. ఆ ఎదురుగుండా ఉన్న విగ్రహ రూపంలో ఉన్నది ఈవిడే, ఇప్పుడు ఎదురుగుండా ఉన్నది తానే, తనను తానే అర్చించుకుంది. చెలికత్తులు ఉన్నారు పక్కన, విప్రస్త్రీయులు ఉన్నారు ప్రక్కన, వాళ్ళు ఒక విచిత్ర దృశ్యం చూశారు. పార్వతీదేవి ఎదురుగుండా ఉన్న అమ్మవారి విగ్రహానికి తన కుడి చేతి బొటన వేలుతో బొట్టు పెట్టింది. అక్కడ బొట్టు పెట్టగానే ఈవిడ నుదుటి మీద ప్రత్యక్షమైంది ఆ బొట్టు. వీళ్ళకి మతిపోయింది. ఎంతలో ఆవిడ కొంత గంధం విగ్రహానికి పూసింది. అక్కడ పూసిపోయిగానే ఏ అవయవమునకు ఆ విగ్రహమునకు ఈవిడ గంధం పూసిందో అది ఈవిడ ఒంటి మీద ప్రత్యక్షమయ్యింది. అమ్మవారికి ఈవిడ కాలికి గజ్జలు పెట్టింది, ఆ గజ్జలు వచ్చి ఈవిడ కాళ్ళకు వచ్చాయి. ఈ విధంగా అమ్మవారి విగ్రహమునకు ఆవిడ సమర్పిస్తున్న పూజా ద్రవ్యములన్నీ ఈవిడ వంటి మీదే ప్రత్యక్షమవుతూ ఉంటే పక్కనున్న ఈ బ్రాహ్మణ స్త్రీలు ఈ చెలికత్తెలు అబ్బో అబ్బో ఏమి ఆశ్చర్యం, ఇప్పటికి మాకు కళ్ళు తెరుచుకున్నాయి, సత్యం గ్రహించాం, ఈమె అంబిక, అంబికయే పార్వతి, జగదంబిక ఈ రూపంలో దర్శనమిస్తున్నావా అని ఆవిడికి సాష్టాంగ నమస్కారం చేసేశారు. తనను తానే పూజించుకుంటోందని అర్థమైపోయింది వాళ్ళకి. ఆ పూట మాత్రం వాళ్ళు పొందారటండి. కూడా తిరిగే చెలికెత్తలు కానీ విప్రస్త్రీలు కానీ ఇటువంటి స్త్రీన మనం సేవించాం, ఈ జగదంబన మనం ఇంతకాలం అనుసరించాం, ఇక మన జన్మలు ధన్యమయ్యాయి, మనకి పునర్జన్మ లేదు, చాలు, ఇక్కడితో మనకి మరొక జన్మ లేకుండా అయిపోతుందని సంతోషం పొందారు వాళ్ళు. ఇక మళ్ళీ తిరిగి రాగానే పర్వతరాజు గారు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయాలిగా ముందు కుల పురోహితుడు పిలిచాడు. ఏ తస్మిన్నంతరే తత్ర జ్యోతిశాస్త్ర విశారద హిమవంతం గిరీంద్రం తం గర్గోవాక్యమభాషత. జ్యోతిశాస్త్ర పండితుడు మొదటి నుంచి హిమవంతునికి కుల పురోహితుడైన గర్గాచార్యుడు అక్కడికి వచ్చాడు. పర్వతరాజా, కాళీపతి శంభుణ్ణి పాణిగ్రహణానికి మన కళ్యాణ మండపం దగ్గరికి తీసుకునిరా, కన్యాదానానికి సమయం ఆసన్నమయ్యింది, సమయం ఆసన్నమయ్యాక ఆలస్యం చేయకూడదు, వెళ్ళు. నీవు నీతో పాటు కొంతమంది పురోహితులు వీరందరూ వెళ్ళి ఈశ్వరుణ్ణి మంచి వాద్యాల నడుమ, వాద్య ఘోషముల యొక్క జయఘోషముల నడుమ ఇక్కడికి తీసుకునిరా అనగానే హిమవంతుడు వాద్యం వాయించే వాళ్ళని పురోహితుల్ని వెంట పెట్టుకుని ఈశ్వరుడున్న చోటికి వెళ్ళాడు. ఈ బయట ఉన్నవాళ్ళు మేము వచ్చామని తెలియజేయడానికి డుముకు డుముకు డుముకుని తెగవాయించడం మొదలెట్టారు. ఈ బ్యాండ్ మేళం వాళ్ళు యజమాని ఉన్నప్పుడు మరీ హడావిడి చేస్తారు, ఎవరు లేనప్పుడు కాముగా ఉంటారు. ఈ యజమాని మెచ్చుకోవాలి, ఇంకొచ్చే 4 రూపాయలు ఇవ్వాలని బాగా హడావిడి చేశారు, సంతోషంగా వాయించారు. ఏమండి వాళ్ళ విద్యలు ప్రదర్శించాలనుకుంటారు ఎవరైనా? మరి బ్యాండ్ వాయించేవాడు బ్యాండ్ వాయించి యజమానిని ఆనందపరచాలనుకుంటాడు, బోరా వాయించేవాడు బోరానాదం యజమాని విని సంతోషించాలనుకుంటాడు. అంతేగాని ఊరికేదో నాటకం ఆడాలని ఎవరు అనుకోరు. కళాకారులు ఎప్పుడూ కూడా నాటకం ఆడరండి ఎక్కువగాను. అందుకే మీరు చూసారో లేదో ఈ మధ్యకాలంలో డ్రామాలో పద్యం వినపట్ల హార్మోనియం తప్ప, ఎందుకంటే హార్మోనియం ఆయన ఏ మైకు పెట్టిన హార్మోనియం అందరికీ వినపడాలంటాడు. దాంతో వాడు ఏం పాడుతున్నాడో మనకు తెలియదు, వాడు ఏదో పడతాడు, ఎందరూ లేరు అంటాడు, ఎందరూ లేరు వినపడదు, ఎంతసేపు వినపడుతుంది. అప్పటికే నాకు అనుమానం వచ్చి కాస్త ఈ మైక్ ఇక్కడ తగ్గించంటే అలా అంటే ఎలాగండి, నా హార్మోనియం వినొద్దాండి అంటాడు ఆయన. ఎందుకంటే తాను హార్మోనియం బాగా వాయిస్తూ ఉంటే అది ఇతరులు విని మెచ్చుకోవాలని ఆయన కోరిక. కాబట్టి మొత్తం అందరూ కూడా మంచి అద్భుతంగా బ్యాండ్ వాయిస్తున్నారు, కొందరు బోరాలు వాయిస్తున్నారు, కొందరు తుత్తు 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 అంటున్నారు, కొందరు చేతిలో తాళాలు టింగు 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 టింగ్ అని కొట్టడం మొదలెట్టారు. దీని బట్టి ఏం తెలుస్తోంది, భజన ఎప్పుడూ గొప్పది. అందుకనే భజన నామ సంకీర్తనం గొప్పదనే ఇక్కడ 24 గంటలు మొత్తం 365 రోజులు రోజు కాసేపు భజన ఏర్పాటు చేశారు. ఈ భజన పనులు లేకపోతే దేశం ఇబ్బంది పాలవుతుందిట. కలియుగంలో సంకీర్తన వల్ల ముక్తి అనమాట. అందువల్ల చాలా మంచి పని మాత్రం మీరు చేశారండి. ప్రతిదినము సాయంత్రం 1 గంట 1 అరగంట వాళ్ళు వచ్చి వాళ్ళ వీళ్ళు బట్టి మన సమయాన్ని బట్టి వాళ్ళు భజన చేసి పెడితే ప్రపంచం బాగుపడుతుంది. మీరు కూడా మీ ఇళ్లలో భజన చేయండి. ఒకవేళ ఇక్కడికి రాలేని వాళ్ళు ఇళ్లలో ఎక్కడో దూరంగా కూర్చున్నారు, విజయవాడలోనో హైదరాబాద్లోనో పాలగూడెమో పెరుగుగూడెమో చల్లగూడెమో మంచినీళ్ళగూడెంలోనో ఇంకో గూడెంలో కూర్చుని ఒక్క అరగంటైనా భజన చేయండి, దానివల్ల తప్పక తరిస్తారు. అవకాశం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి కాసేపు భజన చేయండి. సామూహికంగా చేస్తే ఎక్కువ లాభం అట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, రోజు కాసేపు భజన చేసేవాడు అవకాశం ఉన్నప్పుడల్లా తాను కూడా సంకీర్తన చేసేవాడు, కనీసం కూర్చుని ఆనందించి వినేవాడు, ఇలాగే నిత్య పురాణాలు వినేవాడు, నిత్యం పురాణాలు చెప్పేవాడు, నిత్యం భగవదాలయాలని దర్శనం చేసేవాడు, ప్రదక్షిణ చేసేవాడు, వీళ్ళే ఎప్పటికైనా ముక్తి పొందుతారు. మనం ఒక్కసారి శివ అంటే మనల్ని మెచ్చుకుని అనుగ్రహించే ఈశ్వరుణ్ణి ప్రేమించండి, నారాయణుణ్ణి ప్రేమించండి, తరించండి, ఏం పర్వాలేదు. కాబట్టి ఎప్పుడు కూడా భజన చాలా మంచిది. ఇప్పుడు ఆ జగన్మాత ఆరాధన చేసి ఆనందంగా ఈ వాద్యాల శబ్దంతో శివుడి దగ్గరికి వెళ్ళిందనమాట. ఈ గర్గాచార్యుడు వాద్యాలు మొదలైనవన్నీ వెంట పెట్టుకుని కుల పురోహితుడు హిమవంతుడితో కలిసి శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడున్న విడిది గృహం దగ్గర వీళ్ళు చక్కగా వాద్యాలు వాయిస్తున్నారు, ఓం నమశివాయ అని పాటలు పాడుతున్నారు. ఈ మాటలన్నీ శివుడు విన్నాడు. ఓహో, నన్ను పెళ్ళి పందిరి దగ్గరకి తోడుకొని వెళ్ళడానికి మామగారు ఈ బ్యాండ్ వేళంతో భజన సంకీర్తన పరులతో వచ్చాడని గ్రహించేట ఆయన.